నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును. వారు ఆత్మ సాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు. నీకు తోచిన దానినే నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించకు. ఇతరుల అభిప్రాయాలను కొట్టివేయుటకు ప్రయత్నించకు. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు అని పలికారు సాయిబాబా. వివాదమనగానే నన్ను హేమాడ్ పంత్ అని పిలుచుటకు గల కారణం మీకు తెలియజేస్తాను. కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చందోర్కర్లతో నేను ఎక్కువ స్నేహంగా ఉండేవాడిని. వారు నన్ను సిరిడీపోయి బాబా దర్శనము చేయమని బలవంతం చేశారు. అట్లే చేసేదనని నేను వారికి వాగ్దానం చేసి ఉన్నాను. ఈ మధ్యలో ఏదో జరిగింది. అది నా సిరిడీ ప్రయాణానికి అడ్డుపడింది. లోనావాలాలోనున్న నా స్నేహితుని కొడుకు జబ్బు పడ్డాడు. నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ప్రయోగించాడు, కానీ నిష్ఫలమయ్యాయి. జబ్బు తగ్గలేదు. చివరికి వాని గురువును పిలిపించుకుని ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు, కానీ ప్రయోజనం లేకుండెను. ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టి గురువు యొక్క ప్రయోజనమేమి? గురువు మనకు ఏమీ సహాయము చేయలేనప్పుడు నేను సిరిడీ ఎందుకు పోవలను అని భావించి సిరిడీ ప్రయాణాన్ని మానుకున్నాను. కాని కానున్నది కాకమానదు. అది ఈ క్రింది విధంగా జరిగింది. నానాసాహెబ్ చందోర్కర్ ప్రాంతీయ రెవెన్యూ అధికారి. ఉద్యోగరీత్యా ఒకనాడు ఆయన వసీయికి పర్యటనకై పోవుచున్నారు. ఠాణా నుండి దాదరకు వచ్చి అచ్చట వసీ వైపు పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చింది. దానిలో కూర్చుని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి సిరిడీ ప్రయాణమును వాయిదా వేసినందుకు నాపై కోపించారు. అందుకే ఆ రాత్రియే నేను సిరిడీకి పోవని నిశ్చయించాను. సామానులు కట్టుకుని సిరిడీ బయలుదేరాను. బాంద్రా నుండి దాదర వెళ్ళి అచ్చట మన్మాడు వెళ్ళు రైలు ఎక్కవలనని అనుకున్నాను. అటులనే దాదరకు టికెట్టుకొని రైలు రాగానే ఎక్కి కూర్చున్నాను. బండి ఇక బయలుదేరుతుందనగా ఒక మహమ్మదీయుడు నేను కూర్చున్న పెట్టెలోకి హడావిడిగా వచ్చి నా సరంజామానంతయు చూసి ఎక్కడికి పోవుచున్నావని ప్రశ్నించాడు. నేను సిరిడీకి వెళుతున్నానని అతనికి చెప్పాను. వెంటనే అతడు, ఈ రైలు దాదర్లో ఆగదని, ఈ రైలులోనే ఇంకనూ ముందుకు పోయి బోరీబందర్ స్టేషన్లో దిగమని నాకు సలహా చెప్పాడు. ఈ చిన్న లీలయే జరగకపోయి ఉంటే నేననుకున్న ప్రకారం ఆ మరుసటి ఉదయం సిరిడీ చేరలేకపోయేవాడిని. అనేక సందేహాలు కూడా కలిగి ఉండేవి. కాని నా అదృష్టవశాత్తు అది అట్లు జరగలేదు. మరుసటి దినం సుమారు 9-10 గంటల మధ్యలో నేను సిరిడీ చేరాను. సిరిడీలో నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉన్నారు. ఈ సంఘటన 1910వ సంవత్సరంలో జరిగింది. అప్పటికి సిరిడీలో సాటేవాడ ఒక్కటే సిరిడీ వచ్చే భక్తుల కొరకు నిర్మించబడిన వసతి. తాంగా దిగిన వెంటనే బాబాను దర్శించవలనని నాకు చాలా ఆత్రం కలిగింది. అంతలో అప్పుడే మసీదు నుండి వస్తున్న తాత్యాసాహెబ్ నోల్కర్ బాబా వాడా చివరన ఉన్నారని, మొట్టమొదట ధూళి దర్శనము చేసుకునమని నాకు సలహా ఇచ్చాడు. స్నానానంతరం ఓపిగ్గా మరలా చూడవచ్చునన్నారు. ఇది వినిన తోడనే నేను పోయి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేశాను. నాలో ఆనందం పొంగి పొరలింది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పిన దాని కన్నను ఎన్నో రెట్లు అనుభవమైంది. నా సర్వేంద్రియాలు తృప్తి చెంది ఆకలి దప్పికలు మరిచాను. మనస్సుకు సంతృప్తి కలిగింది. బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది. నన్ను సిరిడీకి వెళ్ళమని ప్రోత్సహించిన వారందరికీ నేనెంతో రుణపడినట్లుగా భావించాను. వారిని నా నిజమైన స్నేహితులుగా భావించాను. వారిని జ్ఞప్తికి తెచ్చుకుని వారికి నా మనస్సులోనే సాష్టాంగ ప్రణామాన్ని చేశాను. నాకు తెలిసినంతవరకు సాయిబాబా దర్శనం వల్ల కలిగే విచిత్రమేమిటంటే మనలో ఉన్నటువంటి ఆలోచనలు మారిపోతాయి. వెనుకటి కర్మల బలం తగ్గుతుంది. క్రమంగా ప్రపంచమందు విరక్తి కలుగుతుంది. నా పూర్వజన్మ సుకృతంచే నాకీ దర్శనం లభించిందనుకున్నాను. సాయిబాబాను చూచినంత మాత్రాన్ని ఈ ప్రపంచమంతా సాయిరూపంగా మారిపోయింది. ఇది జరిగిన రెండవ రోజు నాకు బాలాసాహెబ్ బాటేకు గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వాదం జరిగింది. మన స్వేచ్ఛను విడిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలెను అని నేను వాదించాను. మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటి? తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నముతో ఈ జన్మ దుఃఖం నుండి తప్పించుకోవాలి. ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వానికి గురువేమి చేయగలడు అని నేను స్వేచ్ఛాపక్షాన్ని ఆశ్రయించాను. భాటే ఇంకొక వాదాన్ని పట్టుకుని ప్రారంభము తరపున వాదించుచు, కాకున్నది కాకమానదు, మహనీయులు కూడా ఈ విషయంలో ఓడిపోయారు. మనుజుడొకటి తలచిన భగవంతుడు వేరొకటి తలుచును. నీ పరిజ్ఞానాన్ని అట్లుండని గర్వముగాని అహంకారంగాని మీకు తోడ్పడవు అన్నాడు. ఈ వాదన ఒక గంట వరకు జరిగింది, కాని ఏదియూ తేలలేదు. అలసిపోవుటచే ఘర్షణ మానుకున్నావు. ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పింది. దేహాత్మబుద్ధి అహంకారము లేకున్నచో వివాదానికి తావులేదని గ్రహించాను. వేయేల వివాదానికి మూల కారణం అహంకారం. కాసేపటి తర్వాత ఇతరులతో కలిసి నేను కూడా మసీదుకు వెళ్ళాను. అక్కడ బాబా కాకాను పిలిచి ఇట్లన్నారు, వాడాలో ఏం జరిగింది, ఏమిటా వివాదం, అది దేని గురించి, ఈ హేమాడ్ పంతు ఏమనుచున్నాడు అన్నారు. ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను. సాటేవాడ మసీదుకు చాలా దూరంగా ఉన్నది. మా వివాదం గురించి బాబాకెట్లు తెలిసింది? ఆయన సర్వజ్ఞుడై ఉండాలి, లేనిచో మా వాదన ఎట్లు గ్రహించారు? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చననిపించింది. సాయిబాబా నన్నెందుకు హేమాద్ పంత్ అని పిలిచారు అని ఆలోచించసాగాను. ఇది హేమాద్రి పంత్ అనే నామానికి రూపాంతరము. దేవగిరికి చెందిన యాదవ వంశరాజులకు హేమాద్రి పంత్ ప్రధానామాత్యుడు. అతడు గొప్ప పండితుడు, మంచి స్వభావము గలవాడు. చతుర్వర్గ చింతామణి, రాజప్రశస్తి అనే గొప్ప గ్రంథాలను రచించినవాడు. మోడీ భాషను, ఒక నూతన గణిత విధానాన్ని కనిపెట్టినవాడు. ఇక నేన వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను, మేధాశక్తి ఎంతగా లేనివాడను. మరి సాయిబాబా నాకెందుకీ బిరుదునిచ్చారో తెలియకున్నది. ఆలోచించగా అది నా అహంకారాన్ని చంపుకోమని, నేనెప్పుడూ అణుకువ నమ్రతలతో ఉండాలని బాబా కోరికై ఉండవచ్చునని గ్రహించాను. అంతకుముందు వాడాలో జరిగిన చర్చలో నే చూపిన తెలివితేటలను బాబా ఈ రీతిగా అభినందించి ఉండవచ్చునని అనుకున్నాను. భవిష్యత్ చరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యం కలదని, భవిష్యత్తు తెలిసియే బాబా అట్లనేనని భావించవచ్చు. ఎందుకనగా హేమాడ్ పంతు శ్రీ సాయిబాబా సంస్థానమును చక్కగా చాకచక్యంతో నడిపాడు. సంస్థానం యొక్క లెక్కలను బాగుగా నుంచారు. అంతేకాక భక్తి, జ్ఞానము, నిర్వ్యామోహము, ఆత్మశరణాగతి, ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్ర అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. ఈ విషయమై బాబా ఏమన్నారో హేమడ్ పంత్ వ్రాసి ఉండలేదు, కానీ కాకాసాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకున్న దానిని ప్రచురించాడు. హేమాడ్ పంత్ బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి బాబా తిరిడీ నుండి వెళ్ళవచ్చునా అని అడిగాడు. బాబా అట్లేనని జవాబు చెప్పాను. ఎక్కడకు అని ఎవరూ అడుగగా చాలా పైకి అని బాబా చెప్పారు. మార్గమేది అని దీక్షిత్ అడుగగా అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు, సిరిడీ నుండి కూడా ఒక మార్గము కలదు. మార్గము ప్రయాసకరమైంది. మార్గమధ్యమున ఉన్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులు చెప్పాను. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో అని కాకాసాహెబ్ అడుగగా అట్లయినచో కష్టమే లేదని బాబా జవాబిచ్చెను. మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానమును చేర్చును. మార్గమధ్యమునున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును. మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చు, లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చు అని చెప్పెను. మసీదులో అప్పుడు అచ్చటనే ఉన్న అన్నాసాహెబ్ దాబోల్కర్, తన ప్రశ్నకు అదియే తగిన సమాధానమని గుర్తించెను. వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడు కాడా ఎను వివాదం వలన ప్రయోజనం లేదని గ్రహించాడు. పరమార్థము నిజంగా గురుబోధల వల్లనే దొరుకుతుందని, శ్రీరామకృష్ణులు కూడా తమ గురువులైన వశిష్ఠ సాందీపులకు లుంగి అణుకవతో ఉండి ఆత్మసాక్షాత్కారము పొందిరని, దానికి దృఢమైన నమ్మకము ఓపిక అనే రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించను. 2వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ అధ్యాయం. వెనుకటి అధ్యాయములలో వర్ణించిన ప్రకారం శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయుటకు బాబా పూర్తి అనుమతినిస్తూ ఇట్లన్నారు: సచ్చరిత్ర వ్రాయు విషయములో నా పూర్తి సమ్మతి కలదు. నీ పనిని నీవు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలకడగా నుంచుము, నా మాటలయందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నవిద్య అంతరించిపోవును. శ్రద్ధాభక్తులతో వినిన వారికి ప్రపంచమందు వ్యామోహము క్షీణించును. బలమైన ప్రేమ భక్తి కెరటములు లేచును. ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానరత్నాలు లభించును. ఇది విని హేమాడ్ పంత్ మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదముగా సాగుననే ధైర్యం కలిగింది. అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను: ప్రేమతో నా నామము ఉచ్చరించిన వారి కోరికలన్నీయూ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించెదను, వారిని అన్ని దిశల యందు కాపాడెదను. ఎవరైతే మనఃపూర్వకముగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారు వారి కథలు వినునప్పుడు అమితానందమును పొందెదరు. నా లీలలను గానము చేయు వారి కంతులేని ఆనందమును శాశ్వతమైన తృప్తిని ఇచ్చదనని నమ్ముము. ఎవరైతే నన్ను శరణు వేడెదరో, భక్తి విశ్వాసములతో నన్ను పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా రూపమును తమ మనస్సునందు నిలుపుకునెదరు, వారిని దుఃఖ బంధనముల నుండి తప్పింతును. ప్రాపంచక విషయములన్నింటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా లీలలను చరిత్రమును మననము చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తియుందుంచుకుని వారు ప్రపంచ విషయములందు తగులుకోరు. వారిని మరణము నుండి కూడా బయటకు లాగెదను. నా కథలు వినినచో సకల రోగములు నివారించబడును. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మనమున నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇదియే మార్గము. నా భక్తుల యొక్క గర్వహంకారములు నిష్క్రమించును. నా లీలలు విను వారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యముతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తియుందుంచుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమిస్తాడు. కొందరు దేవాలయములు, మఠములు, తీర్థములలో నది ఒడ్డున మెట్లు మొదలగునవి నిర్మించుటకు నియమించబడతారు. భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియమించబడతారు. కొందరు తీర్థయాత్రలు చేస్తారు. సచ్చరిత్ర రచన నాకు నియమించబడింది. విషయ జ్ఞానము శూన్యమగుడచే ఈ పని నా అర్హతకు మించినది. అయినచో ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణింపగలవారెవ్వరు? సాయి యొక్క కరుణయే ఇంత కఠిన కార్యమును నెరవేర్చు శక్తిని నాకు ప్రసాదించింది. నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నా అహంకారమును పరిహరించి వారి కథలను వ్రారే వ్రాసుకున్నారు. కనుక ఈ గ్రంథము రచించిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు. బ్రాహ్మణుడనై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండటచే సాయి సచ్చరిత్రను నేను వ్రాయలేకపోతున్నాను. కాని భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడునట్లు చేయును, కుంటివాణిని పర్వతము దాటునట్లు చేయును. తన ఇచ్ఛానుసారము పనులు నెరవేర్చుకును చాతుర్యము ఆ భగవంతునికే గలదు. హార్మోనియమునకు గాని వేణువునకు గాని ధ్వనులు ఎట్టు ఉచుచున్నవో తెలియదు. అది వాయించువానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము పొంగుట వాని వాని వల్ల జరగవు. అవి చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్య మందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురులు రాళ్ళూ రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకుని సురక్షితంగా ప్రయాణిస్తారు. ప్రపంచమనే మహాసముద్రంలో బాబా కథలనే దీపాలు దారిచూపుతాయి. అవి అమృతం కంటే తీయగా నుండి ప్రపంచయాత్ర చేయు మార్గాన్ని సులభంగా చేస్తాయి. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర సృహయును, అహంకారమును, ద్వంద్వభావములను నిష్క్రమించును. మన హృదయమందు నిల్వ ఉండిన సందేహాలు పటాపంచలైపోతాయి. శరీర గర్వం మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడుతోంది. శ్రీ సాయిబాబా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడినగాని విన్నగాని భక్తుల పాపములు పటాపంచలవుతాయి. కాబట్టి ఇవియే మోక్షానికి సులభ సాధనాలు. కృతయుగంలో శమదమములు అనగా నిచ్చల మనస్సు శరీరము, త్రేతాయుగంలో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవంతుని మహిమలను నామములను పాడుట మోక్ష మార్గాలు. నాలుగు వర్ణాల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కాని భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రం అటువైపు తిప్పవలెను. భగవంతుని కథలు వినుట వలన, పాడుట వలన మనకు దేహాభిమానము తొలగిపోతుంది. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందినట్లు చేస్తుంది. ఈ కారణము చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతాన్ని వ్రాయించారు. భక్తులు దానిని సులభంగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, విన్నప్పుడు బాబాని ధ్యానించగలరు. వారి స్వరూపమును మనస్సునందు నిలుపుకోగలరు. ఈ ప్రకారంగా గురువునందు, తదుపరి భగవంతునియందు భక్తి కలుగుతుంది. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుతారు. సచ్చరిత్ర వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించింది. నేను నిమిత్తమాత్రుడిగానే యుంటిని అని హెమాడ్ పంత్ తెలియజేస్తూ తన గురించి ఈ విధంగా వ్రాశారు. 1916 నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించాను. ప్రభుత్వము నాకియ్య నిశ్చయించిన ఫించను కుటుంబమును గౌరవంగా పోషించుటకు సరిపోదు. ఒక గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో కూడి నేను శిరిడీకి వెళ్ళాను. అన్నా చించనీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి ఈ అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు ఫించను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. అతని ఆతృతను తీసి నిశ్చింతను కలుగుజేయము అని ప్రార్థించగా బాబా ఇట్లు జవాబు చెప్పెను, వానికి ఇంకొక ఉద్యోగము దొరుకుతుంది. కాని వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. అవి ఎన్నటికీ నిండుకొనవు. వాని దృష్టినంతటిని నావైపు త్రిప్పవలెను. నాస్తికుల, దుర్మార్గుల సహవాసము విడవలెను. అందరి ఎడల అణుకువా నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగా పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును అని పలికెను.